ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో మన స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి
మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యాద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం ప్రశాంత నిలయానికి, అదే మన ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంత నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. దీంట్లో భాగంగా రేడియో సాయి తెలుగు కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశచారి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. గత 2 వారాలుగా మనం ప్రార్థన, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వారం కూడా మనం కొంతమంది భక్తులు, వారి అనుభవాలు, వారి మాటల ద్వారా ఈ ప్రార్థన గురించి మరికొన్ని వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మరి 2 వారాలు గడిచాయి కదా, మరి మీ శ్రోతలందరికీ, అరే మీరందరికీ కూడా మీ ఈ ప్రార్థన అనే విశిష్టమైన అంశాన్ని మీ జీవితాల్లో కూడా అవలంబించి మన స్వామి ఆశీస్సులను, ప్రేమను, వాత్సల్యాలను తప్పక అనుభవపూర్వకంగా చవిచూసి ఉంటారని మా భావన. మరి అలాంటి చక్కని మీ అనుభవాలను కూడా మాకు listener@radiosai.orgకి వ్రాసినా లేక రికార్డ్ చేసి పంపించినా మేము ఎంతో సంతోషిస్తాం. అదే listener@radiosai.orgకి వ్రాసినా లేక రికార్డ్ చేసి పంపినా మేము ఎంతో సంతోషిస్తాం. అంతేకాదు స్వామి మీకందించిన ఆ ప్రేమను మన శ్రోతలందరితో కూడా పంచుకుంటాం. కలిసిమలిసి పెరుగుదాం, కలిసిమలిసి తెలుసుదాం, కలిసిమలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం అన్నారు కదా మన స్వామి. మరి తప్పక మీ అనుభవాలను పంపిస్తారు కదూ. మరి ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దామా. ముందుగా మన స్వామివారి చిరకాల భక్తులైన శ్రీ జిఎన్మూర్తి గారు ప్రార్థన గురించి ఏం చెప్తారో విందాం. గుంటూరు వాస్తవీయులైన శ్రీ జిఎన్మూర్తి గారు ఇటీవల ప్రశాంత నిలయం వచ్చినప్పుడు ఈ ప్రార్థన అనే అంశంపై ఆయనతో జరిగిన ఒక చిరు సంభాషణలోని ఈ అంశాలను ఇప్పుడు మీకు అందిస్తాం.
బాబా గారు, మానవ జీవితంలో ప్రధానమైనటువంటి అంశం ఆధ్యాత్మిక పరంగా, భౌతికంగా, లౌకికంగా ఏదైనా సరే ప్రార్థన ప్రధానం అన్నారు. భారతీయ సంస్కృతిలో, భారతీయ జీవన విధానంలో, జీవిత లక్ష్యాలలో పెనవేసుకుపోయినటువంటిది ప్రార్థన. భారతదేశంలో సంగీత, సాహిత్య, నాట్య, నాటక ఏ ఇతర చర్చా కార్యక్రమాలైనా సరే ముందు జ్యోతి వెలిగించడం, ప్రార్థనతో సభ ప్రారంభించడం నేటికి జరుగుతున్నటువంటి జరగవలసిన అంశం, ఆనవాయితీ. అందుకే స్వామిని ప్రార్థిస్తున్నప్పుడు ఆధునికంగా ఇప్పుడు చాలా ప్రస్తుతమైనటువంటి పరిస్థితులను కూడా పురస్కరించుకుని అన్ని అంశాలని క్రోడీకరించి ఆంగ్లంలో ఒక ప్రార్థన విన్నా నేను. మే ఐ ఎక్స్పీరియన్స్ యువర్ ప్రెజెన్స్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్. స్వామి, నీ దివ్యమైనటువంటి దర్శనం అన్ని సమయముల యందు, అన్ని ప్రాంతముల యందు, అన్ని తీరముల యందు అనుభవించేందుకు అవకాశం కల్పించు స్వామి. మే ఐ ఎంజాయ్ ది బ్లెస్డ్నెస్ ఆఫ్ బీయింగ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఆల్వేజ్. స్వామి, నీవు నిర్దేశించినటువంటి, నీవు ప్రారంభించినటువంటి నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవంలో ఒక ప్రయోజనకరమైన శుభాశిష్యులు అనుగ్రహం పొందినటువంటి ఒక పనిముట్టుగా నేను పనిచేయడానికి, ఆ పనిచేస్తూ ఆనందించడానికి అవకాశాన్ని కల్పించు స్వామి. మే ఐ బి అవేర్ ఎవ్రీ మూమెంట్ దట్ ఆల్ థింగ్స్ గో ఆన్ అకార్డింగ్ టు యువర్ విల్. స్వామి, ప్రతి క్షణం అనుక్షణం నీ సంకల్పం ప్రకారమే ప్రతి అంశము ముందడుగు వేస్తుంది అనేటువంటి ఎరుక నాకు కలుగుజేయి స్వామి. మే ఐ యాక్సెప్ట్, ట్రస్ట్ అండ్ సరెండర్ టు యువర్ విల్ అట్ ఎవ్రీ స్టెప్. ప్రతి అడుగులోనూ నేను సంపూర్ణంగా ఆమోదిస్తూ, విశ్వసిస్తూ, సంపూర్ణ శరణాగతితో నా కార్యక్రమం నిర్వహించడానికి అనుగ్రహించు స్వామి. ఇది ప్రార్థన. ఇది స్వామి చెప్పినటువంటి అనేక అంశాలను మనం దృష్టిలో తీసుకుంటే హృదయాంతరాల నుంచి పెళ్లుబికి పైకి వచ్చి నాలుగు మీద నాట్యం చేస్తుంది భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానం అయ్యే ప్రేయర్. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే ఏ క్షణమునందు నువ్వు భగవంతుణ్ణి మాత్రం మరువకు అని చెప్తూనే ఉన్నారు స్వామి. మూడు ముఖ్య విషయాలు చేయాలని చెప్తూ నిరంతరం నువ్వు సేవలో పాల్గొను, ఎక్కడికి వెళ్ళినా సరే సేవా కార్యక్రమాన్ని వెతుక్కుని అందులో పాల్గొను. రెండు, నీవు ఆచరిస్తున్నటువంటి నీ సాధనా ప్రక్రియని, నీ సాధనా విధానాన్ని వాయిదా వేయదు, జరుపుతూ ఉండు. మూడు, నువ్వు ఎక్కడున్నా భగవంతుడు నీతోనే ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అచంచల భక్తి విశ్వాసాలతో నువ్వు జీవితాన్ని ముందుకు నడిపించు అన్నారు స్వామి. చాలా మంది భారతదేశంలో ఉండేటువంటి అత్యంత ప్రసిద్ధ పురుషులు ప్రార్థన గురించి చెప్పినటువంటి కొన్ని ఒకసారి అనుకుందాం.
తప్పకుండా.
విశ్వకవి రవీంద్రుడు గీతాంజలి మొత్తం హృదయావిష్కరణ ఒక ప్రార్థనే, ఒక విపులీకరించిన, ఒక స్పష్టమైనటువంటి భారతీయులు గర్వించదగ్గ ఒక ప్రార్థన అది. అదంతా రవీంద్రుని యొక్క ప్రార్థనలందరికీ తెలుసు ఆ గీతాంజలిని. ఇంకొక మారుమూల ఉన్న ఒక అంశం చెప్తాను.
చెప్పండి.
విశ్వకవి రవీంద్రుడు అంటాడు, సూర్యుడు అస్తమిస్తూ అస్తమిస్తూ అనుకుంటాడు, అయ్యో నేను వెళ్ళిపోతున్నానే అని. అప్పుడు లోకానికి దిక్కెవరుని, అయ్యో నేను వెళ్ళిపోతున్నానే, ఇంకా లోకానికి దిక్కెవరని అనుకుంటున్నటువంటి సమయంలో ప్రమిదిలో మిణుకు మిణుకుమనే తైలదీపం ఉంటుంది కదా, నాకు చేతనైనంతగా నేను సాయపడతాను ప్రభు. ఒక ప్రమిదలో మిణుకు మిణుకు అనేటువంటి ఒక తైల దీపం, సూర్యకాంతి లేకపోతే దానికి ప్రత్యామ్నాయ చీకటి తెరలు తొలగించి వెలుగు రేఖలు విరజిమ్మడానికి నాకు చేతనైంత సాయం నేను చేస్తానని చెప్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి అంశం. అంటే మానవాళిని ఉద్ధరించడానికి, హెచ్చరించడానికి, వారు సక్రమమైనటువంటి మార్గంలో జీవితాన్ని సాగించడానికి నీకు చేతనైనంతగా నిస్వార్థంగా నిశ్చలంగా నిర్మలంగా సేవ చేయాల్సుమా అని చెప్పింది. ఇది మదర్ తెరిసా అంటుంది, మాల్కోమ్ మెగ్రిడ్జ్ అని మదర్ తెరిసా బయోగ్రఫీ ఇండియాకి వచ్చాడు. వచ్చి కలకత్తాలో వెళ్ళాడు. కలకత్తాలో ఆమె కుష్టు వ్యాధుల శిబిరంలో ఉంది, అక్కడ వాళ్ళకి సేవ చేస్తుంది. గాయాలన్నీ కడిగి ఆ రెస్ వేస్తూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి అంతా కూడా చీము అదంతా కూడా క్లీన్ చేసి చేస్తూ ఉంటే మాల్కోమ్ మెగ్రిడ్జ్ చాలా చీదరించుకుని చాలా బాధపడుతూ, నాకు $1 మిలియన్ ఇచ్చినా నేను ఈ పని చేసేవాడిని కాదు అంటాడు. అంటే $1 మిలియన్ కోసం అయితే నేను చేసేదాన్ని కాను, జీసస్ కోసం చేస్తున్నాను అంటుంది. ఆమె గుంటూరు ఇచ్చేసినప్పుడు నాకు ఆమె ఆటోగ్రాఫ్ చేసి ఒక ఫోటో ఇచ్చింది. ఆ ఫోటోలో ఉండేటువంటి అంశము అది మనకి ప్రార్థన. ఇఫ్ యు బిలీవ్ యు విల్ ప్రే. ఇఫ్ యు ప్రే యూ విల్ లవ్, ఇఫ్ యూ లవ్ యూ విల్ సర్వ్. అది అయిన తర్వాత మదర్తో, అమ్మా అక్కడతో కాదు, ఇఫ్ యూ లివ్ ఇఫ్ యూ సర్వ్ యూ విల్ లివ్, సేవ చేస్తేనే బతుకుతావు అనేటువంటి ఆమె క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పింది. జీసస్ కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత మహాత్మా గాంధీ ప్రార్థనా సమావేశాలు నిర్వహించేవారు. రాజకీయాల్ని నైతికమైనటువంటి విలువలతో ముడివేసినటువంటి వాడు ఆయన. ప్రార్థన ఏంది, ఏ కార్యక్రమం అని
మొదలుపెట్టేవాళ్ళు కాదు.
చిట్ట చివరి గాడ్సే బుల్లెట్స్ కి బలైపోతున్నప్పుడు కూడా రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వరాలే తేరడం, సబ్కో సన్మతి, దో భగవాన్ అన్నాడు.
అంటే నిరంతరం భగవన్ నామం ఆయన ఉచ్చరించేవారు.
చాలా విషయాలు చెప్పారు ఆయన. ముచ్చట అయినటువంటి ప్రేయర్ ఇస్ నాట్ ఆస్కింగ్, ఇట్ ఈస్ లాంగింగ్ ఆఫ్ ది సోల్. భోజనం దేహానికి ఎలా అవసరమో
ప్రార్థన మనిషికి అట్లా
సోల్కి అంత అవసరం అన్నారు. ఆత్మకి ప్రార్థన అంత అవసరమో అన్నారు. మా చిన్ననాటి నుంచి కూడా అప్పటికి ఇంత డెవలప్ అయిన కార్పొరేట్ బళ్ళు లేవు. ఓ 20 మందిని కూర్చుని అక్కడ కూర్చోబెట్టి అందరి చేత చదివించడమే, అంత రెసిటేషన్ ఎక్కువ. ఆ ప్రార్థన కూడా ఇందుగలడు ఏడిని సందేహము చెక్కి సర్వోపగతండు ప్రార్థన చేయించేవారు. ఎవరి చేయ నుంచి జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవరి ఎందుడు ఇందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవడు అనాది మధ్యలేడెవడు సర్వము తానే అయిన వాడు అని ఆత్మభవుడు ఈశ్వరనే శరణంబు వేడిదని ఇది
ఉండేవి ప్రార్థనలు.
ప్రార్థనలు ఉండేవి. అది అందరూ మొత్తం సామూహికంగా గురునానక్ చెప్పినటువంటి పద్ధతి ఉంటే సామూహికంగా అన్నాడే, ఆ సామూహికంగా ఉండేటువంటిది ఆ వీధి బళ్ళులో ఉండేది. నేను వీధి బళ్ళులో చదువుకుని దాని నుంచి బోర్డు హై స్కూల్ అలా వచ్చిన వాడిని. ఆనాడు ఆ టీచర్ సరిగా సరస్వతి నమస్తుభ్యం ఆ ప్రార్థన సరిగా చెప్పలేదని కొట్టిన దెబ్బల ముద్రలు సాముద్రికాన్ని కూడా వెనక్కి నెట్టేసి ఇక్కడికి కనబడుతుంది. అట్లుండేది అంత. అంటే అది మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉంది, కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు వెంటనే స్ఫురణకు వచ్చి నేనున్నాను నీకు పర్వాలేదు అని చెప్పే పద్ధతులు, ధైర్యం, ఆత్మస్థైర్యం ఇచ్చేటువంటిది ప్రార్థన. భారతదేశంలో ముఖ్యంగా అన్ని మతాల్లో, అన్ని నాగరికతల్లో, అన్ని సంస్కృతుల్లో కూడా ప్రార్థన ఉన్నది.
అసలు మనిషి అనేవాడు పుట్టిన తర్వాత ప్రార్థన అనేది ఆటోమేటిక్ గా వస్తుంది.
అర్థించడమే ప్రార్థన అంటే లేనటువంటిది వాడి హృదయాల్లోంచి అర్థించడం, హృదయాంతరాల్లోంచి అర్థించేదాన్ని ప్రార్థన అన్నారు. అందువల్ల ప్రతివాడికి కష్టాలు ఎక్కడున్నా ఏమున్నా కూడా కొంత సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించక తప్పదు. ఇవాళ సైంటిస్ట్ కూడా లేదా ఎథిస్ట్ కూడా ఏమంటాడు, థ్యాంక్ గాడ్ అన్నాడు. జవహర్లాల్ నెహ్రూ గురించి స్వామి ఒకసారి చెప్తూ, ఆయన యాగ్నోస్ట్ అని చెప్తూ ఏం కాదు ఆయనకు కూడా దేవుడు అంటే నమ్మకమే, ఓ దగ్గర మధుర టెంపుల్లో వెళ్లి చేస్తున్నప్పుడు కొంచెం స్లిప్ అవ్వబోతే ఓ మై గాడ్ అన్నాడు.
భగవంతుడు, భగవంతుణ్ణి ఎందుకోసం ప్రార్థించాలి మనం అని స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో భక్తులకు ప్రశ్న వేస్తూ, ఏది నీ దగ్గర లేదో దానికోసం ప్రార్థించాలి అని స్వామి జవాబిస్తున్నారు. అంతేకాకుండా నీ దగ్గర ప్రేమ లేదు, శాంతి లేదు, ఆనందం అంతకన్నా లేదు, అవన్నీ భగవంతుని దగ్గరే ఉన్నాయి, కనుక వాటి నిమిత్తమై భగవంతుని ప్రార్థించు. నీ దగ్గర సంతోషం ఉంది గాని ఆనందం లేదు. సంతోషం తనకు సంబంధించినది, ఆనందం హృదయానికి సంబంధించినది. ఇట్టి ఆనందాన్ని భగవంతుడి నుండి ఆశించు అని స్వామి ఆనాడు తమ దివ్యోపన్యాసంలో చెప్పారు. నీవు భగవంతుణ్ణి అడగవలసినవి లౌకికమైన విషయాలను కావు. భగవంతుడా, నాకు శాంతిని ప్రసాదించు, ఆనందాన్ని ప్రసాదించు, ప్రేమను ప్రసాదించు అని ప్రార్థించాలి. అది కూడా మనసారా. మరి మన జీఎన్ మూర్తి గారు తదుపరి తమ సంభాషణలో ఈ ప్రార్థన గురించి ఏ వివరాలు చెప్తారో మరికొంచెం విందామా?
ఏ పని ప్రారంభించినా కూడా భగవంతుణ్ణి తలుచుకోక తప్పదు. ఏదో క్షణం ఉన్నతానంతమైనటువంటి వాడు. ఇప్పుడు కమ్యూనిస్టు దేశంలో కూడా, అటువంటి కమ్యూనిస్టు దేశం నుంచి స్వామి చెప్పినట్టు కమ్యూ నెక్స్ట్ అన్నట్టుగా వాళ్ళ ప్రార్థన బాబా కోసం రావాలి అనే సంకల్పం.
అంతే,
మేము బాబా ఉన్నటువంటి మసలినటువంటి ఎక్కడైతే బాబా యొక్క దివ్య విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడుతుందో, అది ఈనాడు జగతికి ఆదర్శంగా నిలిచి జగతిని నడిపిస్తుందో, ఆ వెలుగు రేఖల కోసం మేము ఈనాడు ఈ పుట్టపర్తికి వచ్చామని చెప్పారు. అది ప్రార్థనలో ఉండేటువంటి ఒక విశిష్టత. అంటే కరడుగట్టిన కమ్యూనిస్ట్ అయినా ఇక్కడికి మార్పు రావడం తప్పదు, భగవంతుడే తీసుకొస్తాడు, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. బందరపోతన యొక్క భాగవతం ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ప్రేయర్. భక్తుడికి భగవంతుడికి ఇందాక మీరు అన్నట్టుగా ఉండేటువంటి అనుసంధానం తెలుసుకోదలుచుకుంటే భగవంతుడి యొక్క దివ్య అవతార లీలా విశేష వైభవాలు, భక్తుని యొక్క అపురూపమైనటువంటి అనుభవాలు అనుభూతుల వల్లలో సందడి మనకి అందులో కనపడుతుంది. అందులో ఏ పద్యం తీసుకున్నా, ఏ ఉపాఖ్యానం ఏ ఉపాఖ్యానం తీసుకున్నా సరే సరే, అందులో ప్రహ్లాద చరిత్ర సరే సరే, దీనిలో గజేంద్ర మోక్షంలో లా ఒక్కింత లేదు, ఆంధ్రదేశంలో ప్రతివాడు నోటి మీద ఉంది, చివరిగా ఆ దాంట్లో కూడా కామమే వరద సంరక్షింపు భద్రాత్మక ఆఖరిది, కామమే వరద సంరక్షింపు భద్రాత్మక యు సేవ్ మీ అని. అంతవరకు స్వామి దేవుడే, ఎప్పుడైతే నువ్వు కామమే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ తొండం మీద చివరి ఉండేటువంటి పువ్వు ఆకారంలో ఉండేటువంటిది ఆఖరి పుష్పం నా వల్ల కాదని చెప్పి అంతా అయిపోయింది, నేను లాభం లేకుండా అయిపోయాను, నా వల్ల కాదు, ఇక మరణమే శరణీయము అనుకునేటువంటి స్టేజ్ వచ్చే వరకు ఆగాడు ఆయన. ఎప్పుడైతే ఆ స్టేజ్ భక్తుల్లో చూశాడో అలా వైకుంఠపురంలో అక్కడి నుంచి వెంటనే సిరికిన్ చెప్పుడు శంఖ చక్ర విదాయం సంధించడంటూ వచ్చాడు ఆయన. అంటే భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు వాటి కోసం చూడ, నేను నాకు పుష్పక విమానం వచ్చిందా లేదా, నా విమానం రెడీగా ఉందా, కమాండెంట్స్ బాగున్నారా అక్కడ చూడరు. చిన్న ఉదాహరణ, ఒకసారి బృందావన్ క్యాంపస్ లో స్వామి ఉంటున్నప్పుడు గోకక్ గారు, ఆయన కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఆయన కుంటుతూ నడుస్తున్నాడు, ఒక సేవాదారు పట్టుకుని మెడమేజ్ చేసి కుట్టుతూ నడుస్తున్నాడు. స్వామి చూశారు దూరం నుంచి, ఏమైంది గోకక్ అన్నారు. ఎక్కడంటే స్వామి గోకక్ గారికి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అన్నాడు సేవాదారు. అట్నా పాపం కష్టమేనే అని స్వామి వెళ్లి ఒక నేల మీద, అక్కడ ఉండేటువంటిది కట్టిక నేల మీద స్వామి కింద కూర్చుని గోకక్ని రమ్మనుమని ఇటు పక్క రమ్మనుమని సేవాదారుని తీసుకురమ్మని చెప్పి అక్కడ చెప్పి స్వామి ఒళ్ళో పెట్టుకుని ఆ ముళ్ళు తీశారు. ఈ సంఘటన, భక్తుడి కోసం భగవంతుడు ఏ స్థాయికైనా వస్తాడు, దిగి వస్తాడు, నేను వచ్చిందే మీకోసం అని. అట్లాగే జీడీనాయుడు గారింటికి స్వామి కారులో, జీడీనాయుడు పోయిన తర్వాత సుప్రసిద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయనకి పేటెంట్లకి గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఆమోదం వచ్చి ఉంటే అద్భుతంగా ఉండేది. వాళ్ళింటికి స్వామి కారులో కొడైకనాల్ వెళ్లారు అక్కడ ఆగారు, ఆగిన తర్వాత భజన నొక్కారు. నొక్కితే ఆ జీడీనాయుడు కుమార్తె వైఫ్ వచ్చారు, బయటకు వచ్చి ఆశ్చర్యపోయారు స్వామిని ఎదురుకుండా చూసి. ఏం స్వామి మీరెక్కడ ఉన్నారేంటి, మీరు రావడం ఏంటి, మా కబురు పెడితే మేము వచ్చేవాళ్ళం కదా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మా ఇంటి దగ్గరికి, మీరు రావడం ఏంటి స్వామి అంటే, వెంటనే స్వామి అన్నారు, నేను వచ్చిందే మీకోసం, ఈ అవతారం వచ్చిందే మీకోసం. దట్ ఇస్ జనరల్ అప్లికేషన్, అందరికీ మానవాళికే మొత్తం ఉద్దేశించి ప్రసంగించినట్టు చెప్పినట్టయిందని. వాళ్ళు స్వామి కోసం ప్రార్థన చేస్తున్నారు, స్వామి రావాలి, స్వామి రావాలి అని. ఎక్కడ హృదయస్థానంలోకి రావాలి అంటే ప్రార్థనకి అద్భుతమైనటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రహ్లాదుడి సంగతి చెప్పవలసిన పనే లేదు, అందులో ఉండేటువంటి మందార మకరంద కానీ కమలాక్షర్చించకరం ఇవన్నీ కూడా ప్రార్థనా పద్యాలే. అందువల్ల గతంలో ఉండే రుక్మిణీ కళ్యాణం పఠిస్తేనే చాలు వివాహం కాని స్త్రీలకు వివాహం అవుతుంది అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం భారతదేశంలో ఉంది. ఆ రుక్మిణి కళ్యాణంలో కృష్ణుణ్ణి ప్రార్థించిందిగా రుక్మిణి, సేవ్ మీ ఫ్రమ్ దిస్, అక్కడుండేటువంటి ఇతర ఇబ్బందుల నుంచి కాపాడమని ప్రార్థిస్తే వెంటనే ఆయన వచ్చి తీసుకువెళ్ళాడు. కారణం ఏంటంటే పిలుపు కోసం, పిలిస్తే పలుకుతావట అనే పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని. సో ది ఎఫికసీ అండ్ ది ఇఫెక్ట్ ఆఫ్ ప్రార్థన అంత అద్భుతమైనటువంటిదని ఈ దేశంలోనే, ఇది కూడా స్వామి చెప్పిందే అనమాట. జాన్ హిస్సా పడుగుతాడు స్వామి, స్వామి అందరూ విభూతి వేసుకుంటే జబ్బులు తగ్గుతాయంటున్నారు, నిజంగా విభూతి వేసుకుంటే తగ్గుతుందా అని. విభూది వేసుకుంటే మంచిదే వేసుకోమను, అది కాదు ముఖ్యం. వాడి హృదయంలోంచి వచ్చేటువంటి ప్రార్థన ముఖ్యం నాకు. నేను ప్రార్థనని ఇమీడియట్ గా ఆన్సర్ చేస్తాను అనిచేత అంటూ ప్రార్థన ఆయన చెప్పారు. భక్తితో కూడినటువంటి ప్రార్థన, భక్తి లేనటువంటి ప్రార్థన స్టాంపులు లేని ఉత్తరం లాంటిది. చిత్తశుద్ధి లేని ప్రార్థన అడ్రస్ లేని ఉత్తరం లాంటిది. చిత్తశుద్ధి, తపన, భక్తి, విశ్వాసము పరిపూర్ణంగా ఉండేటువంటిది టెలిగ్రామ్ లాంటిది.
ఇమీడియట్గా
మూర్తి గారు చెప్పిన ఈ చక్కని పాయింట్స్ మీరందరూ నోట్ చేసుకున్నారనుకుంటాను. మరి ఈ అందమైన పాట తరువాత ప్రార్థన గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం.
మన ఉసికి కరో ప్రార్థనా, మన ఉసికి కరో ప్రార్థనా, మన ఉసికి కరో ప్రార్థనా. జిస్నే జీవన్ దియా, జిస్నే దియా ఆత్మా, జో హై సంసార మే సబ్ కా పరమాత్మా, జో హై సంసార మే సబ్ కా పరమాత్మా. మన్ ఉసీకే కరు ప్రార్థనా, మన్ ఉసీకే కరు ప్రార్థనా. జగ మే సబ్సే బడీ ఏక హీ శక్తి హై, ఉస్కి భక్తి సే బఢ్కర్ నహీ భక్తి హై. సబ్సే బడీ ఏక హీ శక్తి హై, ఉస్కి భక్తి సే బఢ్కర్ నహీ భక్తి హై. ఛల్ కపట్ లోభ కే సారే సంతాప సే, ఛల్ కపట్ లోభ కే సారే సంతాప సే, బస్ ఉసీ కీ శరణ మే తేరీ ముక్తి హై, బస్ ఉసీ కీ శరణ మే తేరీ ముక్తి హై. వో హరేగా తేరీ యాతనా, మన్ ఉసీ కీ కరో ప్రార్థనా, మన్
స్వామి విద్యార్థులతో సంభాషించే సమయంలో ఎన్నో మార్లు ఈ ప్రార్థన గురించి, దాని విశిష్టత గురించి చెప్పడం జరిగింది. ప్రార్థన వల్ల మన అహంభావాలు, హోదాలు అన్నీ మరిచిపోయి భగవంతునికి మనం చిన్నపిల్లల్లా మోకరిల్లి నమస్కరించేలా చేస్తుంది. స్వామి విద్యార్థులకు ఇచ్చిన ఈ అపూర్వ అవకాశం వల్ల స్వామి చెప్పిన ఈ మంచి మంచి విషయాలు వారి మనస్సుల్లో చెరగని ముద్రగా మిగిలిపోయి వారి నిత్య జీవితంలో స్వామి బోధలు ఆచరించేలా చేస్తున్నాయి. అలాంటి ఒక విద్యార్థిని శ్రీమతి అనామికతో ప్రార్థన గురించి జరిపిన సంభాషణలో తన మనోభావాలను ఎలా వ్యక్తపరుస్తున్నారో విందాం. 2 వారాల క్రితం మనం అనామిక గారితో మాట్లాడినప్పుడు ఈ ప్రార్థన ఎందుకు చేయాలి, ఇలాంటి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. మరి ఈనాటి భాగంలో తమ అనుభవాన్ని కూడా తాను పంచుకోబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా విందామా.
నిత్య జీవితంలో కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు అందరం ఏదోటి భగవంతుని అడుగుతూనే ఉంటాం. ఎందుకు అడుగుతాం భగవంతుని అసలు?
అది డిజైర్స్ నాన్ స్టాప్ మనుషులకు ఉంటాయి కాబట్టి, ఈ కోరికలు ఆ కోరికలు అది పూజ ద్వారానే పూర్తి అవుతుందని నమ్మకం ఉందేమో, అందుకే కోరుతారేమో.
అసలు భగవంతుడికి మనకి ఉన్న ఆ సంబంధం ఎటువంటిది? ఆ సంబంధం వల్లే మనం అడిగే ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు మనతో మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అన్న దృఢ విశ్వాసంతో, దృఢ నమ్మకంతో ఇది భగవంతుడికి చెప్తే తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ భగవంతుడికి అన్ని తెలుసు, ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం మూడు తెలుసు. మరి ఆ సర్వాంతర్యమైన భగవంతుడికి మనం ప్రార్థించినప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, అన్నీ మనకి తెలుసు, అన్ని భగవంతుడికి తెలుసు కదా, మరి ప్రార్థన ఎందుకు
చేయడం?
ఈ విషయంపై మీరేమంటారు?
నిజం చెప్పాలంటే నాకు ఒక చిన్న మా ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఎలా అంటే మా అబ్బాయి 7th క్లాస్ లో పుట్టుపర్తిలో ఇక్కడ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు అనమాట. 7th క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ బ్యాండ్ పిల్లలు వాయిస్తారు కదా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆల్, అందులో మా అబ్బాయి కూడా జాయిన్ అవ్వాలని ఉండేది. కానీ తను అంటే ఫస్ట్ కొంచెం చిన్న టెస్ట్ లాగా చేసి చూస్తారు కదా ఎవరు బాగా వాయిస్తున్నారు ఏంటో, అందులో మాత్రం వాడు సెలెక్ట్ అవ్వలేదన్నమాట. అయితే నేను పేరెంట్స్ మీట్కి వెళ్ళినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యి, అమ్మ స్కూల్ బ్యాండ్ అందరు సెలెక్ట్ అయిపోయారు పిల్లలు, నేను అందులో లేను, నాకు చాలా ఉంది జాయిన్ అవ్వాలని చెప్పాడు. అయితే నువ్వు క్లాస్ టీచర్కి వెళ్ళి చెప్పు, నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పు అంటే టీచర్కి చెప్పాను కానీ తీసుకోలేదమ్మా అన్నారు. అక్కడే నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. అంటే వీడు తన టాలెంట్ లేదు ఆ ఫీల్డ్ లో, వేరే ఫీల్డ్ లో ఉందేమో కానీ ఈ ఫలానా బ్యాండ్ లో మాత్రం తిను వాయించడానికి ఫిట్ కాడు, అందుకే తీసుకోలేదు అని నాకు క్లియర్ గా అర్థమైంది. కానీ నేను డైరెక్ట్ గా చెప్పలేను కదా, నీలో ఆ టాలెంట్ లేదు, అక్కర్లేదు, నువ్వు వెళ్ళకు అని చెప్పలేను. ఎలా చెప్పాలని ఒకసారి ఆలోచించి నేను చెప్పాను, చూడన్న నీ చేతిలో ఒకే ఒక వెపన్ ఉంది, ఆ ఆయుధం ఏంటంటే ప్రేయర్. ఈ ఆయుధాన్ని నువ్వు ఎలా వాడుకుంటా అది నీ చేతిలోనే ఉంది. నేను మాత్రం చెప్పగలను నువ్వు ఈ ఆయుధం నీ చేతిలోని వాడుకొని, మరి నువ్వు ఎలా వాడుకుంటావు నీ ఇష్టం. నువ్వు స్ట్రాంగ్ గా ప్రేయర్ చేస్తే స్వామి నీ మనసులో ఉన్నది తప్పకుండా వింటారు, కాదనరు. నువ్వు ఎలా ప్రేయర్ చేస్తావో నీ ఇష్టం అని అక్కడ దాకా నేను గైడెన్స్ తల్లిగా నేను ఆ గైడెన్స్ మాత్రం ఇవ్వగలను. కానీ స్వామికి స్టూడెంట్ కి మధ్యన నేను కూడా రాలేను, అది వాళ్ళ అనుబంధం. అయితే ఏం జరిగిందంటే ఆ పేరెంట్స్ మీట్ అయిపోయింది, మా అమ్మాయి మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఇలా లేడీస్ డే ఉంది, లేడీస్ డే కి నేను హార్మోనియం ప్లే చేస్తున్నాను, భజన్స్ కి నేను సెలెక్ట్ అయ్యాను, ఇది అది అని చెప్తే నేను చాలా హ్యాపీ అయ్యాను. తను కొంచెం హార్మోనియం అంతా బాగా వాయిస్తుంది, సరే అనుకున్నాను. లేడీస్ డే రోజు తను చేసింది, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, పత్రిక రాయలేకపోయాను. అయితే అక్కడే రేడియో సాయి ప్రోగ్రామ్ లైవ్ చూపించారు కాబట్టి తను వాయించడం అంతా చూసి, ఏ తల్లైనా కూతురు వాయిస్తున్నట్టే మోసిపోతుంది కాబట్టి నేను కూడా స్వామి దగ్గర పిల్లలు వాయిస్తానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే ఏం జరిగిందంటే మా అమ్మాయి ఏ రోజు అయితే హార్మోనియం వాయించిందో అది 19th అండి లేడీస్ డే, రెండో రోజు 20th మార్నింగ్ మా అబ్బాయి ఇలా మెట్లు దిగి వస్తున్నాడు. స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారు మా అబ్బాయి వైపు చూసి, పరిష్కృత్ నిన్న మీ అక్క హార్మోనియం చాలా బాగా వాయించిందే, మరి నువ్వు స్కూల్ బ్యాండ్ లో ఉన్నావా అని అడిగారు. లేదు మేడం, నేను సెలెక్ట్ అవ్వలేదంటే మా అక్క ఇంత బాగా వాయిస్తే నీకు కూడా వస్తుంది కదా వాయించడం, వెళ్ళు స్కూల్ బ్యాండ్ ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపో అని చెప్పారు. ఇది 20th. రెండు రోజులు మాత్రం అంటే 20th, 21st రెండు రోజులు ప్రాక్టీస్ చేసి 22nd కాన్వకేషన్ రోజున వీళ్ళు బ్యాండ్ లో ప్లే చేయాలి. కేవలం ఆ 2-2.5 days లో తను చాంటర్ అనే ఇన్స్ట్రుమెంట్ వాయించాడు అనమాట. అయితే సెలక్షన్ జరిగింది, నాకేమో ఈ విషయం తెలీదు. సడన్లీ ఇక్కడ ఎవరో చూసి నాకు ఫోన్ చేసి పర్తి నుంచి నాకు కాల్ వచ్చింది, మీ అబ్బాయి ఈరోజు ప్లే చేశాడు. ఏం ప్లే చేశాడంటే బ్యాండ్ లో సెలెక్ట్ అయ్యాడు. మా అబ్బాయి అంటే మీ అబ్బాయి సెలెక్ట్ అని చెప్తే అప్పుడు నేను అనుకున్నాను నేను ఏదో మాట వరుసగా నీ చేతిలో ఆయుధం ఉంది ప్రేయర్ ఉంది వాడుకొని చెప్పేసి వచ్చేసాను. కానీ నిజంగా నేను తను మనసులో ఆ మాటని సీరియస్ గా తీసుకుని మళ్ళీ తనకి స్వామికి ఆ విషయం తెలుసు, తను ఎంతగా ప్రార్థించాడు అందుకే స్వామి కూడా అనుగ్రహించారు. కేవలం 2.5 days కి ఎవరైనా తీసుకుంటారా సెలెక్ట్ అవుతారా? ఏ విధంగా సెలెక్ట్ అయ్యాడు అని స్వామి ముందు వాయించాడు. ఐఎమ్ ష్యూర్ స్వామినే తనకి దీవెనిచ్చారు అండ్ బాగా వాయించాడు. అది ద హోల్ గ్రూప్ చాలా పిల్లలు చాలా బాగా వాయించారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, అది వెపన్ కింద వాడుకోవచ్చు అనమాట.
మీరు చెప్తుంటే నాకు మా కాలేజ్ లో జరిగిన ఒక చక్కని సన్నివేశం గుర్తొస్తుంది. ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి మా జూనియర్. ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ అబ్బాయికి తల్లి లేదు.
అయ్యో.
సో స్వామి ఎంతో ప్రేమగా అబ్బాయిని చూసుకుంటూ వచ్చారు చిన్నప్పటి నుంచి. మన స్వామి కళాశాలలోనే చదువుకున్నాడు అబ్బాయి. ఒకసారి ఆ అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికని తను పిల్లలందరూ ట్రేస్ పట్టుకుని వెళ్తారు, అక్షంతలు కాజువు అవన్నీ తీసుకుని వెళ్తారు బ్లెస్సింగ్స్ కి. ఆ రోజు కూడా ఆ అబ్బాయి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వెళ్లాడు. వెళ్తే స్వామి ఆ రోజు ఎందుకో ఒక ఫెస్టివల్ లాగా జరిపించారనమాట. ఈ అబ్బాయికి కూడా అర్థం అవట్లేదు ఏం జరుగుతోందో. సడన్ గా స్వామి మందిరంలోంచి ప్రసాదం బాక్సెస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పిల్లల్ని పిలిపించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయించడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయిని మాత్రం ఇంకా బ్లెస్ చేయలేదు స్వామి. స్లోగా ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అంతా అయిన తర్వాత ఈ అబ్బాయికి మనసులో ఒక ఆలోచన వచ్చింది, స్వామి ఇచ్చిన ఆ ప్రసాదం ఆ అబ్బాయికి మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అనమాట, అతి ఇష్టమైన స్వీట్ అనమాట అబ్బాయికి. అంతా అయిన తర్వాత స్వామి చివరిలో అబ్బాయి దగ్గరికి వచ్చి బర్త్డే బ్లెస్సింగ్స్ అక్షంతలు వేసే అబ్బాయి మీద, నీకు అమ్మలేదు కదా, నేనున్నాను కదా, పొద్దున్న నా ఫోటో ముందు నుంచుని నువ్వు ప్రార్థించావు కదా, ఈరోజు నా పుట్టినరోజు స్వామి అని చెప్పి దీవించారు. మన మనసులో ఏ చిన్న ప్రార్థన మనం ఆర్తితో మనం ఆ పూర్తి భావంతో మనం ఎప్పుడైతే స్వామి దగ్గర ఆ ప్రార్థన మనం చేస్తామో ఆ తప్పకుండా స్వామికి అందుతుందని నా ఉద్దేశం.
ఇందాక మీరు చెప్పారు కదా పూర్తి భావన, అదే చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒకసారి స్వామి వివేకానంద గారి దగ్గర కొందరు వెళ్లి, మీరు ఈ జపం ధ్యానం పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, వీటి వల్ల మీకు లాభం ఏంటి అని అడగడం జరిగిందనమాట. అప్పుడు ఆయన అన్నారు, నేను ఏ లాభం పొందలేదు, పోగొట్టుకున్నాను, అన్ని పోగొట్టుకున్నాను, కోపాలు, తాపాలు, చిరాకు, ఈర్ష్య, ఇటువంటి దుర్గుణాలన్నీ పోగొట్టుకున్నాను, నాకు ఏ మాత్రం లాభం లేదని చెప్పారు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు. నిజంగా అంటే ప్రార్థన చేసి మనకి మనశ్శాంతి కలుగుతుంది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు పూర్తి భావనతో ప్రార్థిస్తే మాత్రం అనుకున్నది మాత్రం దక్కుతుంది. అంటే ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ప్రైమరీ స్కూల్లో చదివాను అనమాట, స్వామి స్కూల్లో. అప్పుడు స్వామి దశరథ ముందు మాకు చీరలు ఇచ్చేవారనమాట. అయితే 9th క్లాస్ లో ఇంకా స్కూల్ పిల్లలను కాబట్టి చీరలు కొంచెం మాకు సిల్క్ టైప్ శారీస్ ఇస్తే కొంచెం మాకు హ్యాండిల్ చేయడం అంత కష్టంగా ఉండేదన్నమాట. అయితే 10th క్లాస్ లో మేము ఉంటున్నప్పుడు నేను మనసులో అనుకున్నా, స్వామి లాస్ట్ ఇయర్ ఏంటి స్వామి నువ్వు సిల్క్ శారీ లాంటిది ఇచ్చావు, కష్టమైంది హ్యాండిల్ చేయడం, ఈసారి కొంచెం ఆర్డినరీ శారీ ఇస్తే మాకు హ్యాండిలింగ్, ఇలా మనసులో అనుకుంటున్నాను దశరథ ముందు ఎలాగో అప్పుడు స్వామి ఇవ్వని, ఆర్డినరీ శారీస్ ఈజీ టు హ్యాండిల్ లాంటి శారీస్ ఇస్తే బాగుంటుందని మనసులో అనుకుంటున్నాను. అయితే స్వామి శారీస్ స్టూడెంట్స్ కి ఇస్తున్న తర్వాత తన చేత స్వయంగా ఇస్తున్నప్పుడు, అంటే నేను థర్డ్ లైన్ లో కూర్చుని అనమాట. సో పైన నుంచి ఫస్ట్ అమ్మాయికి యెల్లో కలర్, సెకండ్ అమ్మాయికి ఏదో ఐ థింక్ మరూన్ కలర్, థర్డ్ అమ్మాయి నేను కాబట్టి నాకు గ్రీన్ కలర్ రావాలి పైన నుంచి ఇస్తున్నాను. నేను చూసి ఆహా నాకు ఆ గ్రీన్ కలర్ శారీ ఇస్తారా, అబ్బా కలర్ అస్సలు బాగాలేదు, అది వద్దు మనసులో ఇలా, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఆ కలర్ వద్దు స్వామి, నాకు గ్రే కలర్ ఇస్తే బాగుంటుందేమో అని మనసులో అనుకుంటున్నాను. మీరు నమ్మరు, అసలు లైన్ ప్రకారం అయితే కరెక్ట్ గా పైన నుంచి థర్డ్ సారీ నాకు గ్రీన్ సారీ రావాలి, కింద నుంచి సెకండ్ లాస్ట్ సారీ గ్రే కలర్ ఆ పెద్ద బండల్లో ఆ సారీ కింద నుంచి తీసి నా మీద విసిరేశారనమాట. అంటే ఇలా చిన్న చిన్న కోరికలకు ప్రార్థించినా వింటారు స్వామి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాటికి ప్రార్థించినా వినరు. ఎందుకంటే అంటే స్వామి వినలేదు అని అనుకుంటా, కానీ తల్లికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఇవ్వాలో ఆ విధంగానే స్వామి కూడా మనకి అంతంత డోసేజ్ ఎక్కడెక్కడ రిక్వైర్డ్ ఉందో అలా అలా ఇచ్చారనమాట.
స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో ఈ విధంగా పేర్కొన్నారు, రోజుకు 2 సార్లు క్రమం తప్పకుండా ప్రార్థనలు చేయడం వల్ల వ్యాధులకు తట్టుకోగల శక్తి, ధైర్యం లభిస్తాయి, భగవంతుని అనుగ్రహం మనశ్శాంతి కలిగిస్తుంది, కనుక నీవు 100కి 100 పాళ్లు భగవంతుని మీద ఆధారపడి ఉన్నానని భావించు, ఆయన నిన్ను జాగ్రత్తగా చూసుకుని అపాయం నుండి కష్టం నుండి తప్పకుండా కాపాడుతాడు, ఇంతకన్నా భరోసా ఇంక ఏ భగవంతుడు మనకి అందిస్తాడండి, అది కూడా మానవాకారంలో దివి నుండి భూకి దిగి వచ్చి మనిషిని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో యతించిన ఆ సాయి భగవానుడికి మరొక మారు మన హృదయాభివందనం. మరి ఈ ప్రార్థనలోని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, ఇటీవల హైదరాబాద్ వాస్తవ్యులైన ఒక వెటర్నరీ డాక్టర్ పున్నయ్య గారితో ఈ ప్రార్థన యొక్క విశిష్టత గురించి మాట్లాడమని చెప్పే అవకాశం దక్కింది. మరి పున్నయ్య గారు కొన్ని అందమైన విషయాలు ఈ ప్రార్థన గురించి ఎన్నో పుస్తకాల్లోంచి, ఎన్నో గ్రంథాల్లోంచి, వాహినిల్లోంచి గ్రహించి మనకి సేకరించి ఇస్తున్నారు. మరి ఆయన చెప్పిన విషయాలేంటో మనం తెలుసుకుందాం. ముందుగా అసలు ప్రార్థన అంటే ఏంటి, స్వామి ఏ విధంగా ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ప్రార్థన గురించి ఏం చెప్పారో ఆయన ముందుగా వివరిస్తారు, విందామా.
సాయిరామ్, ఆధ్యాత్మిక సాధనలో ప్రార్థన అనేటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక సాధనా కార్యక్రమాల్లో ప్రముఖ స్థానం వహించినటువంటిది. ప్రార్థన అని అనగానే మనకి సహజంగా కలిగేటువంటి భావనలు ఏంటంటే ఈ భజనలు వేరు, సంకీర్తనలు వేరు, తపస్సు వేరు, జపం వేరు, తపస్సు వేరు వగైరాలు ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థన అనే దాంట్లోనే ఈ యొక్క జపము చేసినా, ధ్యానం చేసినా, సంకీర్తనలు చేసినా, భజనలు చేసినా, లేదు భగవంతుడి ఎదటి కూర్చొని ఒక స్తోత్ర పారాయణ మాదిరిగా శ్లోకాలుగా భగవంతుడి గుణగణాన్ని కీర్తించినా, ఇవన్నీ కూడా ప్రార్థన కిందకే వస్తాయి. ప్రార్థన అంటే ఇవన్నీ కలిసి సమీకృతమైనటువంటిది, ఒక త్రివేణి సంగమం మాదిరిది ఇది. అందువల్ల ఏంటంటే మరి ఈ ప్రార్థన అనేటంటే ఏమిటి, అసలు అర్థం ఏంటి ప్రార్థన అంటే అంటే ఆ మాటలోనే ఉన్నది. ప్రా అంటే విశిష్టమైన లేదా ప్రకృష్టమైన, విశిష్టమైన. అర్థన అంటే కోరుకోవటం, కోరుకోవడం, విశిష్టమైనటువంటి కోరిక. ఏదో చిల్లర మల్లల కోరికలు కొని ఈ యొక్క ఈ భౌతిక ప్రపంచంలో సుఖాల కోసం అర్రులు దాచేటువంటి యొక్క విషయాల గురించి భగవంతుడి దగ్గరికి వెళ్లి భగవంతుడిని మనం ఆ విధంగా కోరుకోవటం అంటే అంతకంటే వెర్రితనం, పిచ్చితనం ఇంకోటి ఉండదు. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం ఇవ్వడానికి, ఆయన దయను మనమి చూపించడానికి సదా ఎప్పుడు సిద్ధమయ్యే ఉంటే మనం ఆ అనుగ్రహాన్ని మనం పొందటం కోసమని మనం చేసేటువంటి ప్రయత్నంలో భగవంతుణ్ణి మనం కోరుకునేటువంటి ఒక అంశంలో ఈ ప్రార్థన విశిష్టమైనటువంటి కోరిక నువ్వు కోరుకోవయా, అప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది. మరి ఏమిటి విశిష్టమైనటువంటిది? నీ లౌకిక సుఖాల కోసమో లేదా నా కుటుంబం యొక్క అవసరాల కోసం అవి ఇవి అనేటువంటి ఈ యొక్క పరికమాల కోరికలన్నీ కాకుండా ఈ జన్మ ఎందుకు ఎత్తాం, నేనెవరిని అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిదే జన్మకి ప్రాముఖ్యం గనక ఈ మానవ జన్మకు వైశిష్టాన్ని తెలుసుకొని ఎన్నో కోట్ల జీవరాశుల్లో నరజన్మ దుర్లభమైనది కనుక ఈ నరజన్మలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి వస్తువులు దేవతలు కూడా లేవు కనుక భగవంతుడు సులభగ్రాహ్యుడు, ఎప్పుడైనా సరే మనం అర్చించి కోరుకునేటట్టు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ విధమైనటువంటి భగవంతుడిని కోరుకోవటానికి తగినటువంటి అవకాశం ఈ యొక్క నరజన్మలోనే ఉన్నది. అందువల్ల భగవంతుణ్ణి నువ్వు తగిన విధంగా కోరుకో. ప్రా అంటే విశిష్టమైన కోరిక. ఏమని కోరుకోవాలయా నువ్వు అంటే, అయ్యా నాకు ఉత్తమ గతినివ్వు, ఆధ్యాత్మిక అభ్యుదయాన్ని కలిగించు, నైతికమైనటువంటి యొక్క శ్రేయస్సుని కల్పింపజేయి, దీంతో పాటు కుటుంబంలో ఉన్నాను గనక ఈ ప్రపంచంలో ఉన్నాను గనక కాస్త నాకు లౌకికమైనటువంటి సంపదలు కూడా కాస్త కొంత అనుగ్రహించు, కానీ లౌకికమైన సంపదల్లోనే నన్ను మునిగేటట్టు చెయ్యబాకు, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలిగించు, నైతికమైన అభ్యుదయాన్ని కలిగించు, తద్వారా మోక్ష ప్రాప్తి కలిగించు, ఇది నువ్వు భగవంతుణ్ణి కోరుకోవలసింది. ఈ విధమైన కోరుకోవటం అనేటువంటిది, కోరుకోవటం అనే ప్రక్రియ ఉంది చూసారా, అదే ప్రార్థన.
ఒకసారి స్వామి తమ ఉపన్యాసంలో అవతరించుట ఎనటలో అర్థమేమి, జనుడుపై ప్రీతి వాత్సల్య పరతతోడ దివిరెండి భూమికి దిగివచ్చు, ఆ భగవంతుడు జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ, మానవుణ్ణి మాధవునిగా మలచడానికి భగవంతుడు అంత దూరం నుంచి వస్తే, మరి స్వామి దాంతోపాటు ఇంకొక సెంటెన్స్ యాడ్ చేశారు, అది కల్పవృక్షం కింద నించుని మీరందరూ కాఫీ పౌడర్ కోరుతున్నారు, ఇలాంటి ప్రార్థనలు మనం చేయడం మంచిది కాదు, ఎలాంటి ప్రార్థన చేయాలో ఇప్పుడు మనకి పున్నయ్య గారు చెప్పారు కదా, మరి ఇంకా ఏ విధమైనటువంటి ప్రార్థనలు మన గ్రంథాల్లో మన వేదాలలో చెప్పబడి ఉన్నాయో ఈ విషయాలను పున్నయ్య గారు మనకిప్పుడు వివరిస్తారు.
ఈ ప్రార్థన అనేటువంటి దానికి ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు, నీ వసతిని బట్టి నువ్వు నీ నచ్చిన విధంగా, నువ్వు మెచ్చిన విధంగా నువ్వు ప్రార్థన అనేటువంటి దాంట్లో ఏ విధంగానే చేసుకోవచ్చు. భగవంతుడి యొక్క గుణగణాలని, భగవంతుడి యొక్క రూపనామ సంకీర్తనలని, లీలా విభూదులని నువ్వు దర్శించాలి. దర్శించినటువంటి అంటే నీకు అవగాహన కొంత ఉండాలి. ఆ అవగాహన నీకు ఉండాలి అంటే ఆ భగవంతుడి యొక్క రూపనామాలకు సంబంధించినటువంటి యొక్క విశిష్టతను గురించి కొంచెం నీకు ఆ గ్రాహ్యత ఉండాలి. ఆ విధమైన గ్రాహ్యత కనుకుంటే ఆ భగవంతుడి రూపనామాలని నువ్వు నీ కళ్ల ముందు నిలుపుకుంటూ తద్వారా గనక నువ్వు గనక భగవంతుణ్ణి గనక నాకు నీ యొక్క పాదసన్నిధికి చేర్చవయ్యా అనేటువంటి యొక్క ప్రార్థన ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో దాన్నే ప్రార్థన అని అంటారు. మన యొక్క భారతీయ వాంగ్మయంలో వైదిక వాంగ్మయం అనేటువంటిది, మన భారతీయ వాంగ్మయానికి పునాది గనక వైదిక వాంగ్మయంలో మన లౌకికంగా కనుక చూసేటట్టయితే లౌకిక పద్ధతిలో కనుక వస్తే స్తుతులు గాని స్తోత్రాలు గాని సూక్తములు అనేటువంటివి కాని మనం లౌకిక భాషలో వాడతాం. ఇదే వైదిక వాంగ్మయంలో కనుక ఎట్టి రుక్కులు అనే మాట వాడతారు. ఈ రుక్కులన్నా తెలుగులో మనం చెప్పుకునేటువంటి స్తోత్రాలన్నా స్తుతులన్నా పోతేనేమన్నా ఈ చెప్పుకునేటువంటి యొక్క సూక్తం అన్నా ఇవన్నీ కూడా ఒకటే. రూపనామ గుణగణాలను గురించి నువ్వు గానం చేస్తూ ఉన్నావు. అయితే ఈ యొక్క ప్రార్థన అనేటువంటి దాంట్లో ఏమి కనపడాలయా అంటే, స్వామీ చెప్పారు ఈ మాట, మనం సొంతంగా చెప్పేది కాదు, భావావేశం అనేది నీకు ఉండాలా, భగవంతుని మీద అపరిమితమైనటువంటి యొక్క విశ్వాసం ఉండాలా, భగవంతుడు అంటే తపించిపోయేటట్టుగా ప్రేమ పొంగి పొరలి ఓవర్ఫ్లో అయిపోవాల, ప్రవహించాల, ఆ విధమైనటువంటి మనస్తత్వం నీలో గనక ఏర్పరచుకోగలిగితే అదయ్యా నిజమైనటువంటి ప్రార్థన అనేటువంటిది అవుతుంది. అంతేగాని అది కావాలి ఇది కావాలి పై పైన నువ్వు కోరుకుంటే ఏమవుతుంది, నువ్వు సీజనల్ భక్తుడు అవుతావే గాని రీజనల్ భక్తుడివి కాలేవు అని స్వామి తమాషగా చమత్కరించేవాళ్ళు. అందువల్ల ఏదంటే ఈ యొక్క వేదనాభరితమై ఉండాలి, నీ యొక్క ప్రార్థన వేదనాభరితమై ఉండాలి. ఈ ప్రార్థన అనే మాట ప్రార్థన అనేటువంటి యొక్క ధాతువు నుంచి వచ్చింది. ప్రార్థన అంటే కోరుకోవటము అనేటువంటిది. వేదాల్లో వైదిక వాంగ్మయంలో బృహత్ అనేటువంటి మాట ఒకటి ఉంది, బృహం అని ఒక మాట వాడతారు. ఈ బృహం అంటే దాని అర్థం ప్రార్థన అనే. బృహ అంటే ఉన్నతమైన స్థితి. అయ్యా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి నీ పాదాలు నేను పట్టుకొని ఉన్నాను గనక, నిన్నే నేను నమ్ముకుంటాను గనక, నిన్నే సర్వస్వ శరణాగతి చేస్తూ ఉంటాను గనక, నీ యొక్క సర్వస్వ శరణాగతి చేసేటువంటి యొక్క ఈ భక్తుడిని అనుగ్రహించి, ఈ దాసుని అనుగ్రహించి నీ యొక్క సన్నిధికి నన్ను త్వరగా చేర్చుకో అనేటువంటి దీంట్లో భగవంతుడి యొక్క సన్నిధికి చేరటమే ఉన్నతమైనటువంటి స్థితి. కనుక అందుకని దీన్ని బృహం అని అన్నారు వైదిక వాంగ్మయంలో.
మరి మనందరికీ ఒక సందేహం రావచ్చు, భగవంతుణ్ణి ఇంత ప్రార్థన చేస్తాము, మరి ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలం మనకి దక్కుతుందా? అసలు ప్రతిఫలం దక్కినట్లయితే ఏ విధంగా ఆ ప్రతిఫలం ఉంటుంది? భగవంతుడికి మనం ప్రే చేసినప్పుడు ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? అవి కూడా పుణ్య గారు ఎంతో అందంగా చెప్తున్నారు, విందాం.
అయితే ఈ యొక్క ప్రార్థనల్లో ఏమిటయ్యా అంటే, సామూహికంగా చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, ఒక రూమ్ లో కూర్చొని సైలెంట్ గా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు. వ్యక్తి ప్రార్థన కంటే సామూహికంగా చేసేటువంటి ప్రార్థనలకు చాలా ఎక్కువ విలువ ఉంటుంది. స్వామి ఒకసారి అన్నారు, మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతుందట, 10 మంది కూర్చొని ఒక నామ సంకీర్తన మాదిరిగా చేస్తూ భగవంతుడి గుణగణాలని అత్యద్భుతంగా గనక పాడుకుంటూ ఉంటే తన్మయత్వం చెంది అక్కడ మ్యాగ్నెటిక్ పవర్ పెరిగిపోతుంది, అక్కడున్న వాతావరణం అంతా కూడా ఆ కాలుష్యం అంతా పోయి మీ అందరిలో శక్తియుక్తులు కలుగుతాయి. భగవంతుడి అనుగ్రహం మీకు కలగటమే కాకుండా వాతావరణం అంతా పరిశుభ్రమై మిగిలిన వాళ్లలో కూడా ఒక విధమైన పరివర్తన వస్తుంది, నీలో కూడా పరివర్తన వస్తుంది. ఆ విధమైన పరివర్తన అనేదే ప్రార్థన ప్రామాణికము. పారమార్థం ఏందయ్యా అంటే, ప్రార్థన యొక్క లక్ష్యం ఏందంటే పరివర్తన. కనుక ఆ విధమైన పరివర్తన వస్తేనే నువ్వు నైతికంగా నువ్వు బాగుపడతావు, భగవంతుడి మీద నీకు విశ్వాసం పెరుగుతుంది. కనుక ఈ విధమైనటువంటి ఇంటిదా. అయితే ఈ ప్రార్థనకున్న లక్షణాలు ఏమిటా అంటే, అయ్యా మొట్టమొదటి నీకు కలగవలసింది, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కలగవలసింది ఏమిటంటే, నీ స్వామి చెప్పినవి మన సొంత మాటలు కాదు, నీలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాల. అడేల్ దాసోహం అనన్య శరణాగతి, ఇక నువ్వు తప్పితే నాకు గతి లేదు, నీ పాదాలే నాకు దిక్కు, మంచి చేస్తావో చెడు చేస్తావో నీట ముంచినా పాల ముంచినా నీదే దిక్కు అని భగవంతుడిని కాళ్లు పట్టుకుని అయితే ఫిష్ అయితే మాట్లాడే, ఇక వేరే దిక్కు లేదు అనేటువంటి దానికి రావాలి. కానీ ఇవాళ వెంకటేశ్వర స్వామి, రేపు సత్యనారాయణ స్వామి, ఎల్లుండి ఇంకో స్వామి, ఆ తర్వాత సాయిబాబా, ఇంకోసారి ఇంకో బాబా, ఈ విధంగా కనుక నువ్వు ఫ్లక్చుయేట్ చేసుకుంటూ పోతే మన బతుకంతా తిరగడానికే సరిపోతుంది, కానీ ఆధ్యాత్మం మనకు వంటబట్టదు. కనుక దృఢ విశ్వాసం ఉండాలి, అనన్యమైనటువంటి భక్తి ఉండాలి, సంపూర్ణ శరణాగతి ఉండాలి. ఈ సంపూర్ణమైనటువంటి శరణాగతితో ఇక నీకు ఏ విధమైనటువంటి యొక్క దాంట్లో ఆ శరణాగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉండాలనేటువంటిది ఉండకూడదు, దృఢమైనటువంటి దీంట్లో ఉండిపోవాలి. దీనికి ఉదాహరణ ఏంటంటే ద్రౌపది గాని, గజేంద్రుడు గాని, ఇంకా ఇతరత్ర ఉన్న మహనీయులు ఎవరైనా సరే, ప్రహ్లాదుడు గాని, వీళ్ళందరికీ ఎలా వచ్చింది? వాళ్ళు ఏమైనా పేద పేద బ్రహ్మాండమైన ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడే, అతనిలో నకుంటుందైనటువంటి భక్తికి భగవంతుడు వశుడైపోయినాడు, అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడే చూసుకున్నాడు. అదేవిధంగా ద్రౌపది ఏం చేసింది? ఆ సభలో వచ్చి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నందనందన అన్నది, గోపకానందన అన్నది, బృందావన సంచారి అన్నది, ఆహా ఏ భగవంతుడు కూయికైలాళ్ళ, చిట్ట చివరి హృదయవాసి అని ఎప్పుడైతే అనేసేసిందో, అయ్యో నా హృదయంలోనే భగవంతుడు ఉన్నాడని అవి ఎప్పుడైతే గుర్తుపట్టిందో అప్పుడు భగవంతుడు వచ్చి ఆర్థిక సహాయం చేశాడు. కనుక ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నది అనేటువంటిది మనం ప్రామాణిక గ్రంథాల ద్వారా మనం అన్ని తెలుసుకోవచ్చు. ఈ విధమైనటువంటి ప్రార్థన చేసేదండి, దీనికి స్వామి ఒకసారి చెప్పారు, భగవంతుడి యొక్క హృదయం వెన్న వంటిదే, కానీ వెన్నను కూడా కరిగితేనే కదా, ద్రవించిపోతేనే కదా యొక్క మృతత్వం వచ్చేది. అందువల్ల ప్రార్థన అనేటువంటి కాస్త వేడి చూపించావంటే ఆ వెన్న బుడుగుడుగుడుకు చక్కగా కరిగిపోతుంది, సుగంధ భరితమైనటువంటి నెయ్యిగా మారిపోతుంది, నువ్వు కోరుకున్నటువంటి యొక్క భగవత్ అనుగ్రహం అనేటువంటి యొక్క నెయ్యి నీకు అందుతుంది. కనుక ఈ విధంగా నువ్వు ప్రార్థన ద్వారా భగవంతుడి హృదయాన్ని దోచుకోవచ్చు. ఇంకో మాట కూడా చెప్పారు స్వామి, భగవంతుడు అనేవాడు కామధేనువు లాంటి వాడు. కామధేనువైనా సరే దాన్ని సరిగా కంట్రోల్ చేయకపోతే పొడిచే అవకాశాలు ఉంటాయి, లేదా మాటినకపోయే అవకాశం ఉంటుంది. కనుక నామస్మరణ అనేటువంటి ఒక పలుపుతాడు కట్టవయ్యా, నీ నాలిక అనేటువంటి గూటం తీసుకో, నామస్మరణ అనేటువంటి పలుపుతాడు కదా కట్టేశావుంటే భగవంతుడు నీ దగ్గరకు వచ్చి కూర్చొని ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం చేయమంటావు అని అడుగుతాట. అబ్బా ఇంతకంటే కావాల్సింది ఏముందండి? ఇది ప్రార్థనలో ఉన్నటువంటి ఔన్నత్యం. కనుక ప్రార్థన ద్వారా యథావత మనకు కలిగేది ఏంటి అంటే ఆత్మ నివేదన శరణాగతి అనేటువంటివి ప్రార్థనలో మనకు గోచరించవలసినటువంటి అవకాశం ఉంది.
ఒకసారి స్వామి తమ విద్యార్థులతో సంభాషిస్తూ ఒక దివ్యోపన్యాసాన్ని అనుగ్రహిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు, మీరు ఏది ప్రార్థించినా అది నేను మీకు అందిస్తాను, ఎందుకంటే చివరిగా నేను ఏదైతే మీకు ఇవ్వడానికి వచ్చానో దాని కొరకై మీరు ప్రార్థిస్తారు అన్న ఆశతో నేను మీకు కావలసినవన్నీ ఇస్తాను. మరి స్వామి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని, ఆ అనుగ్రహాన్ని మనం తప్పకుండా నిలబెట్టుతామని మనం ఆశిస్తూ ఇక పున్నయ్య గారు మనకి ఈ ప్రార్థన అనే ఈ ప్రక్రియ భక్తుణ్ణి ఏ స్థాయికి చేరుస్తుందో అన్న విషయాన్ని ఇప్పుడు మనకు వివరిస్తారు. అంతేకాకుండా ఒక రకమైన హృదయ పరివర్తన కూడా ఆ మనిషిలో కలుగుతుంది ఎవరైతే ప్రార్థన చేస్తారో. ఆ విషయాలను ఇప్పుడు మనం విందాం.
10 మంది కలిసి కీర్తనం చేస్తే సమ్యక్ కీర్తనం సంకీర్తనం కనుక సంకీర్తన ద్వారా కూడా నీకు ఎక్కడ నీకు నచ్చితే ఏ విధంగా ఉంటే ఆ విధమైన పద్ధతిని అవలంబించి నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు ఆనందాన్ని అనుభవించవచ్చు. కానీ ముఖ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి అంటే భావాలు నీలో కలగాల, పవిత్రమైనటువంటి భావాలు కలగాల, మనస్సు పవిత్రమై ఉండాల, బుద్ధి నిశితమై ఉండాలి, ఇంద్రియాలన్నీ కూడా ఔన్నత్యమైనటువంటి స్థితిలో ఉండాలి. ఈ విధంగా చేసి సర్వస్వ శరణాగతి చేసుకోండి, అహంకారాన్ని నిర్మూలింపజేసుకోవాలి, నిస్వార్థ చిత్తం ఉండాలి. స్వార్థం పనికిరాదు, అహంకారం అంతకంటే పనికిరాదు. ప్రేమ భక్తులతో నింపి నీ హృదయాన్ని ప్రేమతో పొంగి పరలింపజేసుకోగలిగేటట్టయితే అప్పుడు ఆ పొంగి పరలింటి ప్రేమ భావానికి భగవంతుడు సంతోషపడి తద్వారా నీ యొక్క కోరిక అంటే నువ్వు కోరుకున్నటువంటి సబబైనటువంటి కోరికను తెరుస్తాడు. నేను ప్రార్థన రోజు చేస్తున్నానండి, నాకు ఇది కాలేదు, నాకు అది కాలేదు, నాకేది కూడా అనుకున్న మాటలు నెరవేరదు. అసలు నీకు అర్హత ఉందో లేదో నువ్వు ఏనాడన్నా ఎగ్జామిన్ చేసుకున్నావా? నీకు అర్హత కలిగేటువంటి ప్రయత్నం నువ్వు ఏనాడన్నా చేశావా? ఇది స్వామి మన అడుగుతున్నారు. కనుక స్వామి అనుగ్రహం నీకు కావాలా? కానీ స్వామి చెప్పినట్టు నువ్వు చెయ్యవా? మరి అటువంటిప్పుడు ఈ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది బంగారు? నీ ఇంటికి నా ఇల్లు ఎంతో, నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం కదా అని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థనలు అనేటువంటిది ఏంటంటే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఏ రకరకాలైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఈ రోగాలకన్నిటికీ అధ్యుత్పన్నమైనటువంటి ఒక పవర్ఫుల్ టానిక్ లాంటిది ఇది. అయితే రోగం వచ్చిన వాడు మంది వేసుకుంటే తగ్గుతుంది, కానీ వీడికి రోగం వస్తే పక్కవాడు మంది వేసుకుంటే తగ్గుతుందా? కాదు. వీడికి ఆకలి అయితే పక్కవాడు అన్నది తింటే వీడి ఆకలి తీరుతుందా? తీరదు. అదేవిధంగా ప్రార్థన కూడా ఎవరికి వాడే చెయ్యవలే, హృదయపూర్వకంగా చెయ్యవలే, తృప్తితో చెయ్యవలే, ప్రేమతో చెయ్యవలే, భక్తితో చెయ్యవలే. ఈ విధమైనటువంటి మౌలికమైన అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ చేయాల, భగవంతుడి మీద తీవ్రమైన నమ్మకం ఉంచాల. ఆ విధమైన నమ్మకంతో నువ్వు చేయగలిగితే ఏ స్థితికి వస్తున్నాడయ్యా ప్రే భక్తుడు అంటే ప్రార్థన చేసిన భక్తుడు హృదయంలో భగవంతుడు ప్రవేశించి నేనే భగవంతుణ్ణి అనేటువంటి స్థితికి, భగవంతుడు భక్తుడికి అభేద భావం వచ్చేసేసి ఏకత్వ భావం కలిగేటువంటి స్థితికి ఎదుగుతాడు ప్రార్థన అనేటువంటిది కనుక చేస్తే. అందువల్ల ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ ఉంది. నేనే భగవంతుడు అయిపోతాను, నీకు భగవంతుడికి అభేదం, ఇంకా భక్తుడు లేడో భగవంతుడు లేడు, అంత ఒకటే అయిపోయినాడు. ఆ స్థితి కలగేటువంటి దీనికోసం కావాలి. అందుకనే జాన్ హిస్లాప్తో ఒకసారి స్వామివారు అన్నారట, బంగారు నిరహంకారం నిస్వార్థ చిత్తము ప్రేమ భక్తులు కనుక ఉంటేనే నీకు ప్రార్థన నీకు ఫలిస్తుంది. అంతేగాని చిత్తం ఎక్కడో పెట్టి నువ్వు కనుక ఏదో చేసి ఇది అయిందంటే కుదరదు అని ఒక చిన్న కథ కూడా గమ్మత్తుకు ఒక తమాషగా కూడా చెప్పారు. అక్బర్ పాదుషా వారు ఒకసారి ప్రార్థనకి వెళ్ళాట, అదే టైంలో గురునానక్ గారు కూడా ప్రార్థనకి వెళ్ళాట. కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే పాదుషా గారు ప్రార్థన చేస్తూ ఈయన చేస్తుంటే అక్బర్ పాదుషాను చూసి గురునానక్ గారు ఎందుకు నవ్వాట. నవ్వేటప్పటికీ ఆ అక్బర్ పాదుషా కోపం వచ్చేసి ఆయన ప్రార్థన చేస్తుంటే తగుదనమని నువ్వు నవ్వుతావా ఏంటిది, ఏ నీ నా సంగతి నీకు తెలియదా ఏంటి, దీనికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావు, శిక్ష ఏంటో తెలుసానంటే చెప్పండి స్వామి అన్నారట. ఎందుకు నవ్వావు అన్నారట. ఎందుకు నవ్వావంటే నేను ఎందుకు నవ్వానో చెప్తాను వినండి జాగ్రత్తగా. రెండే కారణాలు ఇక్కడ. అసలు ఒకటి, నిజంగా మీరు కనుక ప్రార్థన చేస్తూ కనుకుంటే నేను నవ్వింది లేదు మీకు ఎట్లా తెలుస్తుంది స్వామి? రెండవది ఏంటి అంటే నీ ప్రార్థనని పేరుకి ఇక్కడ చేస్తున్నావే కాని నిన్న నీకు సభలో కనపడే గుర్రాలు ఎవరో ప్రజెంట్ చేస్తే ఆ గుర్రాల యొక్క భాగోగులు చూసుకుంటూ మనసు అంతా ఆ గుర్రాల మీదకి పోయింది కానీ దేవుడి మీద ఎక్కడున్నాయా నీ మనసు, అందుకే నాకు నవ్వు వచ్చింది నేను నవ్వానన్నట్ట. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క భావాలు మనలో కనుక ఉంటే మనం బాగుపడమండి. అందుకనక మన యొక్క భావాన్ని శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మరి అయితేనయా ఏ విధంగా చేయాలి ప్రార్థన అంటే ఏమిటి దీనివల్ల అంటే, ప్రార్థన కనుక చేసేటట్టు నీకు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే నీలో ఉన్నటువంటి అహంకారాన్ని నిర్మూలించుకోవచ్చు, అదేవిధంగా నీ మనస్సుని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకునేటువంటి స్థితికి తగినటువంటి యొక్క అనుకూలమైనటువంటి విధంగా నీ మనసుని మళ్లింపగలిగింపు చేసే శక్తి ప్రార్థనకు ఉంది. నీ మనసుని ట్యూనింగ్ అంటారు దాన్ని. నీ మనసుని ట్యూన్ చేసే ప్రార్థన వల్ల నీ మనసు ట్యూన్ అయి భగవద్ అనుగ్రహం పొందడానికి కావాల్సిన శక్తియుక్తులను నీకు ఇస్తుంది. అదేవిధంగా కాలాన్ని సమయాన్ని కూడా సర్ది నీ ఇష్టం వచ్చిన చోటు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒక కాలం సమయం అనేది లేకుండా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఫుల్ ఫ్రీ, ఆడామగా విచక్షణ లేదు, బీదవాడు అని కూడా నీ దగ్గర లేదు, కులమత వర్ణ విచక్షణ లేకుండా ప్రతివాడికి అందుబాటులో ఉండేటువంటిది ప్రార్థన అనేటువంటిది. ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరైనా కూడా దైవ సాన్నిధ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు సాంస్కృతిక పరంగా కూడా నువ్వు ఎంతో ఉన్నత స్థితికి నువ్వు వెళ్లేటువంటి అవకాశం. ఏమిటయా మరి సంస్కృతిలోను అంటే, నీ మనస్సులో పవిత్రత వచ్చేస్తుంది, నీ భావాలు సక్రమంగా ఉంటాయి, నీ బుద్ధి నిశితమవుతుంది, ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగినటువంటి శక్తి కలిగి ఉంటావు. అదే దాంతోపాటు మానవత విలువల అయినటువంటి ప్రేమ దయా కారుణ్యము అనేటువంటి సుగుణాలన్నీ కూడా నీలో అబ్బుతాయి ఎప్పుడు ప్రార్థన అనేటువంటి మనస్ఫూర్తిగా చేయగలిగినప్పుడు. ఇవే మానవతా విలువలంటే. కనుక నీలో సంస్కారం ఏర్పడుతుంది కాబట్టి ప్రార్థన ద్వారా పరివర్తన వస్తుంది. పరివర్తన అనేటువంటిదే నిజమైనటువంటి సంస్కారం. మానవుడిని ఒడ్డుకి తీసుకెళ్లి నిజమైనటువంటి మనిషిగా నిలబెట్టి మనిషి మనిషిగా చేయగలిగినట్టు ఎప్పుడయ్యా అంటే పరివర్తన రావాలి. ఈ పరివర్తన ప్రార్థనతోనే వస్తుంది. కనుక ప్రార్థన అనేటువంటి మరి ఏమండి ప్రార్థన అనేది నేను ఏదో పొద్దున్న చేస్తాను సాయంకాలం చేస్తాను అఖండ భజనకు పోయినాను శివరాత్రికి అఖండ భజన చేశాను లేదా నవంబర్ సెకండ్ వీక్ లో పోయినప్పుడు అన్న 24 గంటల భజన చేశాం 24 గంటల భజనను శివరాత్రి రోజు చేసేటువంటి 5-6 గంటల భజన అది అఖండ భజనని ఎవరు చెప్పాడు బంగారు? కానే కాదు. అఖండము అంటే నిరంతరం సగాలి. నీలో శ్వాస ఉన్న వాళ్ళు కూడా నీ ఊపిరి అఖండంగా జాగట్లా, అదే అఖండ భజన. అదే విధంగా నువ్వు కూడా ఆ యొక్క భగవన్ నామాన్ని ఆనందంతో ఆ అమృతపానం మాదిరి గాన మాధుర్యంతో ఆ మాధుర్యాన్ని నువ్వు చవిచూస్తూ ఆ మాధుర్యం ద్వారా నువ్వు అనుభూతిని పొంది ఆ అనుభూతిని నలుగురికి పంచడానికి తగిన ప్రయత్నం కూడా చేసే విధంగా ఉండాలంటే అవిచ్ఛిన్నమైనటువంటి తైల ధారగా నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికున్నంత వరకు ఆ యొక్క ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండవలసిందే. అట్లా గనక చెయ్యకపోతే దాని ఫలితం ఉండదు. భక్తితో చెయ్యనటువంటి ప్రార్థన అరణ్య రోదనమే. భక్తితో చేస్తేనే అది నిజమైన ప్రార్థన అవుతుంది, ప్రేమతో చేస్తేనే నిజమైన ప్రార్థన అవుతుంది. కనుక ఈ యొక్క అంశాల్ని గుర్తులో పెట్టుకొని మనకు వేదవాంగ్మయాలు కూడా అవే చెప్పినాయి. ఋషులు మహనీయులందరూ తపస్సు చేసి వాళ్ళ తపఫలాన్ని ధారబోసి రాబోయేటువంటి సమాజాన్ని యొక్క శ్రేయస్సును కోరి ఆనాడు మహనీయులందరూ కూడా అత్యద్భుతమైనటువంటి కృషి చేసి వాళ్ళు ఎన్నో మనకు భారతీయ సంస్కృతిలో వేద వాంగ్మయాన్ని మనకు అందించారు. పురాణాలుగా, శాస్త్రాలుగా, ఉపనిషత్తులుగా, ఇతిహాసాలుగా, ఇవన్నీ కూడా ప్రార్థనా ఫలితములే. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్నారు కానీ వాళ్ళు వ్యక్తిగత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోలేదు. దీనికి ఉదాహరణగా ఈ విధమైనటువంటి స్తోత్రాలు గాని స్తుతులు గాని ఈ యొక్క ఈ విగినటువంటి చేసినటువంటి వీటిలో ఏమిటయా అంటే, మహనీయులు అటువంటి వాళ్ళు ఉన్నారు, శంకర భగవత్పాదులు వారు కానివ్వండి, ఇతర మతాల యొక్క మత ప్రవక్తలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా అత్యద్భుతమైనటువంటి కృషి చేసి మనకి ఎన్నో అత్యద్భుతమైనటువంటి స్తోత్రాలని స్తుతులని ఇచ్చారు. ఈ స్తుతి స్తోత్ర స్తుతి పారాయణ అని విష్ణు సహస్రనామంలో ఒకటి చెప్తాడు. అంటే అర్థమైందయా అంటే, భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ప్రార్థన, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రార్థన చేసే వ్యక్తి, తర్వాత భగవంతుడి ఎవరైతే భగవంతుడు ఎవరి గురించి నువ్వు ఆరాధిస్తున్నావో ఆరాధింపబడేటువంటి వాడు, ఈ మూడు కూడా ఒకటే అనేటువంటి భావన వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండవలసిందే. ఒకసారి ఆ స్థితికి నువ్వు ఏకత్వ భావానికి వెళ్ళిపోయినా నీకు ప్రార్థనతో పలేదు ఏం పలేదు. అది అందరికీ వస్తుందండి, అది సామాన్యంగా రాదు. సాధన చేసుకుంటూ చేసుకుంటూ పోతూనే ఉండాలి. కనుక ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఏకీకరణం కావాలి. ఆ విధంగా మనోవాక్కాయ కర్మలు మూటిని ఏకీకరణం చేసేటితేనే ప్రార్థన అవుతుంది, కాకపోతే అది రోదన అవుతుంది అని చెప్పి చెప్పారు స్వామివారు.
ఇంత విశిష్టమైనటువంటి ఈ ప్రక్రియ గురించి పున్నయ్య గారు ఎంతో అందంగా వివరిస్తున్నారు. మరి ఇంకొన్ని చక్కని అంశాలు తెలుసుకునే ముందు ఈ అందమైన పాటను వింటూ మనం తర్వాత పున్నయ్య గారు చివరిగా ప్రార్థన గురించి ఏం చెప్తారో విందాం.
Ah
ఒకసారి స్వామి అన్నది ఏంటంటే, ఒక స్వామి సూక్తి చెప్తాను, ప్రార్థన చేసేటప్పుడు ఏకాగ్రత చిత్తంతో ఆత్మ సమర్పణతో శరణాగతి అదే ప్రపత్తితో భక్తుల గుండెల నుండి భావావేశం పొంగి పొరలాలి, తపన అనేటువంటిది ఉండాలి. ఇది జనతర్యగా ప్రారంభమై దైనందిన దినచర్యలో నిరంతరము సాగేటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి సాధనగా దీన్ని మలచుకోగలగటమే అది నిజమైనటువంటి ప్రార్థన బంగారు అని స్వామివారు మనకి ఎన్నో పర్యాయాలు స్వామి సందేశాల్లో మనకిచ్చారు. అందువల్ల తత్వదర్శనం అనేటువంటిదే ప్రార్థనకు అంతిమ లక్ష్యం. ఆ యొక్క భగవత్స్వరూపాన్ని నువ్వు దర్శించడానికి కావాల్సిన విధి విధానాల్లో ఇది ముఖ్యమైనటువంటి మార్గం. అందువల్ల ఇదేస్తూ ఇకపోతే ఉదాహరణగా ఒక చిన్నది మన వేదవాంగ్మయంలో ప్రార్థనలో ఎంత విశిష్టత చెప్పారనేది శాంపుల్ కింద ఒక చిన్న ఒక రెండు వేదవాంగ్మయంలో ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాలు చెప్పి మనం చెప్పుకుందాం. దీంట్లో వేదవాంగ్మయంలో ఒకటి చెప్పారు చూడండి, భగవంతుడి గుణగణాలు చెప్తూ, ఓం పూర్ణం అదహ పూర్ణమిదహ పూర్ణాత్ పూర్ణముదజ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని ఈశావాపనిషత్తులో శ్లోకం. భగవంతుడి యొక్క ఉన్నతిని ఈ విధంగా వర్ణన చేసి, నాయనా భగవంతుడి ఎలా ఉన్నాడు, అంతా సృష్టి చేసినటువంటిది పూర్ణమే, సృష్టి చేసి చేసినటువంటి వ్యక్తి పూర్ణుడే, సృష్టి చేయబడది పూర్ణమే, చేసినవాడు పూర్ణమే. ఈ యొక్క భగవంతుడి నుంచి ఆ సృష్టి విడివడి సృష్టిగా చేసినందువల్ల వచ్చినంత మాత్రాన ఆ పూర్ణత్వం వల్ల ఈ పూర్ణత్వానికి ఏ విధమైనటువంటి లోటు రాలేదు. పూర్ణమైనటువంటి భగవంతుడు పూర్ణస్వరూపుడే, సృష్టిగా ఉన్న సృష్టి పూర్ణస్వరూపమే. దాని నుంచి దీనికి వచ్చినంత మాత్రాన ఆ వచ్చినటువంటి యొక్క దీనికి తద్భిన్నంగా వచ్చిన ఏ విధంగానూ ఆ భిన్నత్వం అనేటువంటిది ఏమీ లేదు. కనుక అంతా సంపూర్ణ పూర్ణతత్వమే, పరిపూర్ణ తత్వమే అని ఈ విధంగా భగవంతుడి గురించి ఇంత ఉన్నత స్థితిలో భావాలు మనకి చెబుతూ, అదేవిధంగా ఈశావాపనిషత్తులు కూడా ఈశావాస్యమిదం సర్వం అనే దాంట్లో కూడా అంతా భగవంతుడు అనేటువంటి వాడు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. అశ్వరమైనటువంటి యొక్క ఇవాటి రోజున అంతా కంటి కనిపించి రేపు నాశనం అయ్యేటువంటిది ఇది సృష్టి ఉన్నా కూడా ఇది కూడా భగవంతుడి సృష్టియే గనక, భగవంతుడి అనుగ్రహంతో వచ్చిందే గనక, ఈ భగవంతుడి అనుగ్రహంగా వచ్చినటువంటి యొక్క ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క వాటిని అన్నింటినీ కూడా త్యాగ బుద్ధితో నువ్వు అనుభవించు, తప్పు లేదు. ఈ సృష్టిని త్యాగ బుద్ధితో అనుభవించు, కానీ ధనం కోసం పరధనానికి ఆశించవద్దు. పరారేడు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధనం కూడా నీదా కాదే? ఎవరిది? ఈశ్వరుడిది. కాబట్టి ఈశ్వరుడి ధనం కోసం నువ్వు కొట్టుకోవడం ఎందుకు ప్రయత్నం చేసి, అందువల్ల ఇక్కడ ఇన్ని విధాలుగా ఎందుకు హెచ్చరిక చేశారంటే ఎంత అద్భుతం అండి ఇది. కాబట్టి స్వార్థాన్ని త్యజింపజేసుకో, త్యాగభావాన్ని పెంచుకో, తద్వారా ఆ దివ్య అనుగ్రహాన్ని పొందటానికి కావలసిన భగవత్ ఆశీస్సుల్ని పొందటానికి ఈ ప్రార్థన అనేటువంటిది ఒక ఉపకరణంగా చేసుకుని మన జన్మను మనం ధన్యం చేసుకోమని స్వామివారు ఎంతో అద్భుతంగా మనకి ఆశీపూర్వకంగా మనకి ఎన్నో పర్యాలు చెప్పారు. గనక ఈ విధమైనటువంటి చక్కని పవిత్రమైనటువంటి భావాన్ని మనం అలవరుచుకొని తద్వారా మనం ఆ ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొంది పరమపదాన్ని మనం చేరుకోవటానికి తగిన ప్రయత్నం చేయవలసి చేసుకోవటానికి తగిన అవకాశం ఉందని ఈశ్వరుడిని మనం తీవ్రంగా ప్రార్థించి శరణాగతి చేసి అరణ్య అన్యదాశరణ నాస్తి అని అనుకుందాం. షాయిరాం.
భగవంతుడు మనకి జన్మనిచ్చి దాంతోపాటు ఒక ఆయుధాన్నిచ్చాడు, అదే ఈ ప్రార్థన. మరి ఇంత అందమైన అంశాన్ని ఈనాడు మనం ఇన్ని విధాల ఇన్ని దృష్టికోణాలలో మనం వివరించుకోగలిగాం. మరి వచ్చే వారాల్లో కూడా మరిన్ని చక్కని అంశాలు, కొత్త అంశాలను ఇంకొన్ని దృష్టికోణాల నుంచి మనం ఈ ప్రార్థన ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది, మనల్ని ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకుని వెళ్తుంది, అంతేకాకుండా మన అత్యున్నతమైన మన గోల్ ఏదైతే ఉందో, మనం భగవంతుణ్ణి చేరడానికి ఈ ప్రార్థన ఏ విధంగా తోడ్పడుతుందో అన్న విషయాన్ని మున్ముందు భాగాల్లో తెలుసుకుందాం. మరి ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వినబోతున్నారు. అంతవరకు వచ్చేవారం మళ్లీ కలుసుకుందాం. సాయిరాం.